சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாரு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம். துரியாதீத பதஸ்திதாம் சகருணம் ஜானாக்னிசைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்யபாகவசத் ப்ராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம். ஆலம்பேன விஹீனம் வ்யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத்ப்ரம் ஸ்புரதான்மீ. பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ இவேள பிரபஞ்சானிக்கு மனம் சுவாமித்தோ எட்லா உன்னாமு அனைது பிரதானம் காது. சுவாமித்தோ மனம் உன்னந்துக்கு மனம் மன ஜீவிதான் எலா பண்டிச்சுக்குன்னாம் அன்னதே பிரதானம். சாட்சாத் அவதாரமூர்த்தித்தோ கூடி உன்னா அசங்கியாக வானர சைன்யம் உன்னா ஒக்க ஆஞ்சநேயுடு மாத்திரமே சுவாமிக்கு தக்கர காகலிகாடு. சுவாமிக்கு தக்கர ஈனைனாடா சுவாமி ஆயன்னு தக்கரக்கு சேர்ச்சுக்குன்னாரா அனி பிரச்னிஸ்தே சுவாமி ஆயன்னு தக்கரக்கு தீசுக்குன்னாரு. கிருதம் ஹனுமதா காரிய சமவித்விஹு துஷ்கரம் மனசாபியதனேன நசக்யம் தரணீதலே. வால்மீகி ராமாயணம்லோ சாட்சாத் பரபிரம்மஸ்வரூபமைனட்டுவண்டி ராமச்சந்திரடு ஆஞ்சநேய சுவாமி குறிஞ்சி மாட்டனாடு. ఎంతో మంది రామకార్యంలో పాల్గొని ఉండవచ్చుగాక, రామ సేవాకృతులుగా మారి ఉండవచ్చుగాక, కాని రామకార్యాన్ని తన కార్యం కంటే మిన్నగా, తన కార్యం కంటే ఉదాత్తంగా, అసలు తన కార్యమే కానట్టుగా పరిపూర్ణం చేసినటువంటి ఒక హనుమ తప్ప మరొక వ్యక్తికి సాధ్యం కాదు ఈ భూమండలం మీద అన్నాడు. రాముడు పట్టాభిషేక సమయంలో చేసినటువంటి ప్రమాణం ఇది. మనం కృతయుగంలో ఉన్నామో లేదో తెలియదు, త్రేతలో రాముణ్ణి చూశామో లేదో తెలియదు, ద్వాపరలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం మనకు లభించిందో లేదో మనకు ఎరుకలేదు. కాని కలియుగంలో వచ్చినటువంటి మహాపరిపూర్ణమైనటువంటి ద్వితీయ దత్త అవతారం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం మనం చూశాం. మరి ప్రప్రథమ దత్తావతారం ఏమిటి అని, షిరిడీ మహాస్వామి తొట్టతొలి దత్తావతారం, పూర్ణావతారం, అంశావతారంగా ప్రథమావతారంగా శ్రీపాద శ్రీవల్లభులు వచ్చినా కాస్త తక్కువ కాలం మాత్రమే ఉన్నదది. షిరిడీ స్వామి యొక్క అవతారం అంతా కూడా జనజాగరణ కోసం, జన కళ్యాణం కోసం వచ్చినటువంటిది. మత సమన్వయాన్ని ఒక రససిద్ధం చేసినటువంటి పూర్ణమైనటువంటి అవధూత యొక్క ఆకారము, సాకారము, స్వరూపము, స్వభావము, సగుణము ఇవన్నీ గనక కలిపినట్లయితే ఆయన షిరిడీ బాబా. ఎట్లాగైతే శ్రీమన్నారాయణుడికి దశావతారాలున్నాయో, నిజానికి 21 అవతారాలలో ఈ 10 ప్రధానం కాబట్టి వారికి ఎలా ఉన్నాయో, ఈ సాయికి కూడా 3 అవతారాలున్నాయి. షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి. ఒకదాన్ని చూడలేదు, మూడో దాన్ని చూస్తామో లేదో తెలియదు. అంటే జరిగిపోయిన కాలంలో మనకి మరపే ఉన్న తప్ప గుర్తు లేదు. రాబోయే కాలాన్ని బట్టి దానికది ఓ ఊహే తప్ప వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. కాని ఒక అధివాస్తవికమైనటువంటి దృష్టితో, సంపూర్ణమైనటువంటి ఆనందతారక రసార్ద్ర స్థితిలో ఒక మహాపురుషుణ్ణి మాత్రం మనం దర్శనం చేశాం. అది అవతార స్ఫూర్తిగా, ఆనంద కీర్తిగా, ఆశయ పతాకగా, ఆదర్శ శిఖరంగా సత్యసాయి భగవాను మనం దర్శనం చేసుకున్నాం. ఇవాళ ప్రపంచం యావత్తు స్వామి యొక్క మహాపరినిర్వాణ అనంతరం కొత్త సాధనా మార్గం వైపు ఎదురుచూస్తున్నది. ఆ సాధన గతించిన స్మృతులతో అల్లుకునేటువంటి పందిరి కాదది. రాబోయేటువంటి కాలాన్ని మహోజ్వలం చేయటానికి, ఉద్దీపనం చేయటానికి, ప్రకాశమానం చేయటానికి, విస్తృతం చేయటానికి, గంభీరం చేయటానికి, సుసంపన్నం చేయటానికి భారతీయ ఆర్ష ధార్మిక వైదికమైనటువంటి ఒక మహాపరిసత్యాన్ని ఈ ప్రపంచానికి అందించేటువంటి దిశగా ఈ రోజున మనందరం కూడా సిద్ధం కావాలి. జరిగినదంతా స్ఫూర్తిదాయకమే, జరగబోతున్నదంతా అశావహమే. మరి జరుగుతున్నటువంటి వర్తమానాన్ని గనక సముజ్వలం చేసుకోగలిగినట్లయితే, ఒక అవతారమూర్తితో గడిపినటువంటి ఈ నిండైన పండైన పరిపూర్ణమైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్లమవుతాం. నిజానికి గ్రామ గ్రామాన ఒకనాడు రామాలయాలుంటే, సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతరణం తర్వాత గ్రామ గ్రామాన ప్రతి జన హృదయాన సత్యసాయి యొక్క హృదయ మందిరాలు ఏర్పడ్డాయి. ఆ హృదయ మందిరాలలో సత్యసాయి ఉన్నారు, వారితో మనము ఉన్నాం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావ పవన చలనరోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. ఇది రమణ మహర్షి ఆత్మవిచార మార్గంలో మానవ దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది అని ఎవరన్నా ప్రశ్నిస్తే ఒక తులనాత్మకమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. దాన్ని అచ్చ తెలుగులో చెప్పుకోవాలి అంటే, ఎడమవైపున ఉన్నటువంటి మాంసకండర యుక్తమైనటువంటి గుండె కంటే ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడిరొమ్మున ఉన్నటువంటి హృదయస్థానము, అది మౌన భూమిక, అది చైతన్య భూమిక. ఎడమవైపున ఉన్నది గుండె, కుడివైపున ఉన్నది హృదయం. ఈ హృదయంలో నుంచి మనస్సు పుడుతున్నది. ఆ మనస్సు పుట్టటానికి ముందు నేను నేను అంటున్నది అది. యహమహమితి సాక్షాత్ అంటూ ఉన్నది, కానీ ఎవరు అంటున్నది అంటే దేహమా? కాదు. స్థూల శరీరమా? అసలే కాదు. సూక్ష్మ కారణ శరీరాలా? అంతకంటే కాదు. మనోబుద్ధి చిత్తి అహంకారాలా? అవీ కాదు. మరి ఏమున్నాయ్యా అంటే, యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. కాబట్టి మనందరిలో ఈ హృదయస్థానంలో ఏమున్నది అని గనక ఒక చిన్న ప్రశ్న తాత్వికమైన దివ్య జీవన విధానంలో గనక వేసుకోగలిగినట్లయితే, ఆత్మ అనేది మన ఎందున్నది అని ప్రస్ఫుటమవుతున్నది. లోపల సర్వేంద్రియాలు, మనోబుద్ధులు, చిత్తము, అహంకారము అనబడేటువంటి ఏడు శరీరాలు కూడా కేవలము ఆత్మ యొక్క కదలిక, ఆత్మ యొక్క ప్రకంపన చేత ఇవన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి అని మన కేనోపనిషత్తు చెప్తూ ఉన్నది. రాముడు ఆంజనేయస్వామిని దేహధారిగా చూసి, ఓ హనుమ, ఓ పవనసుత, ఓ ఆంజనేయ, కుమార, మిత్రమా అని సంబోధించాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18 అధ్యాయాలు గనక చదివినట్లయితే, అర్జునుణ్ణి అనేకానేక రీతులలో బోధిస్తూ వచ్చాడు. ఒక్క అర్జున అని మాత్రమే అనలేదు. పరంతప అన్నాడు, మాశుచ అన్నాడు, ధనంజయ అన్నాడు. ఇన్ని పేర్లతో పిలుస్తున్నావే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేనేం కావాలి ఇప్పుడు అన్నాడు. యోగీర్భవతి అర్జున, నువ్వు యోగివి కా అన్నాడు. యోగి కావటమంటే భోగాన్ని పూర్ణంగా విసర్జించగలగటమే యోగత్వం. యోగత్వం అంటే ఒక సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేసి ప్రచారం చేసేది యోగం కాదు. యోగము అంటే కూడి ఉండటం, కలయిక. దేనితో కూడి ఉండటం? ఆత్మతో కూడి ఉంటే దాని పేరు యోగం. అటువంటి ఆ యోగ భూమికలో ఉన్నటువంటి అర్జునుడి చేత భగవద్గీతని ఉపదేశనం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి అనేక రీతుల సంబోధించాడు. సత్యసాయి భగవానుడు ఆ రెండు అవతారాల కంటే భిన్నంగా ఏ ఒక్క వ్యక్తిని లౌకిక కార్యకలాపాలను మినహాయించి మిగతా బహిరంగంగా స్వామి ఉపన్యాసం ప్రారంభించటానికి ముందు ఒక మహోత్కృష్టమైనటువంటి సంబోధన చేశారు. దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా, ఇది భారతీయ ఇతిహాసంలో కాని, పురాణంలో కాని, చరిత్రలో కాని, వేదవాంగ్మయంలో కాని సాకార స్వరూపమైనటువంటి ఏ అవతారం కూడా తన ముందు ఉన్నటువంటి జీవకోటిని ఇట్లా సంబోధించటం మనం ఇంతవరకు వినలేదు. అది సత్యసాయి భగవానుడి యొక్క ప్రత్యేక శైలి. ఆ శైలిలో ఎందుకని అన్నారు దివ్యాత్మ స్వరూపులారా అని, ఆత్మ వేరు దివ్యాత్మ వేరా, ఆత్మ దివ్యం కాదా, ప్రేమ వేరు ఆత్మ వేరా, మరి దానిని దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని ఎందుకు సంబోధించారు? విచారణ చేసినట్లయితే ప్రతి జీవుడి యందు కూడా ఈ ఆత్మ లేకుండా లేదు, అంటే ఉండనే ఉన్నది అని. ఈ ఎరుకలోకి నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మను అన్నటువంటి ఎరుకలోకి వెళ్లినటువంటి వాడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞాని అంటే జ్ఞానము కలవాడు అనర్థం. అది కూడా ఒక స్థాయి మాత్రమే. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దయాశతకమని మంచి గ్రంథం ఉంది, ఎప్పుడన్నా చదువుకోండి. అందులో ఆ దయాశతకంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆయన అంటారు, ఓ దయగలవాడా వెంకటేశ్వర, నువ్వు దయగలవాడివే కాని నీవు దయ కాదు గదా అంటాడు. విశేషంగా డబ్బు ఉన్నవాడు డబ్బు ఎట్లా కాదో, డబ్బు కలిగిన వాడనమాట. జ్ఞానము ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్లాగో, ఈ జ్ఞానే గనక జ్ఞానస్వరూపంగా గనక మారగలిగినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి విభూతి స్థాయి. ఆ విభూతి స్థాయిని సర్వేశ్వరుడు సర్వాంతరాత్మ సర్వజ్ఞుడు సకల పూర్ణుడు అయినటువంటి పరమాత్మ సాయి మనల్ని దివ్యాత్మస్వరూపులారా అని సంబోధించటంలోనే మన లక్ష్యాన్ని మన గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశనం చేశారు. ఈ ప్రపంచంలోకి ప్రాపంచికమైనటువంటి ఏ వృత్తినో డొక్క నింపుకోవటానికి కావలసినటువంటి ఏ కార్యకలాపాలు చేయటానికో, ప్రాపంచికమైనటువంటి ఆస్తులన్నీ సంపాదించటానికో, నిండు నూరేళ్లు ఎవరికి ఉపయోగపడకుండా జీవించటానికో వచ్చిన వాళ్లం కాదు. అమృతస్య పుత్రాహ, ఇది వేదవాక్యం ఉపనిషద్వాక్యం. వివేకానంద స్వామి తన ఉపన్యాసాల అన్నింట్లలో కూడా జీవుణ్ణి తోటి మానవుణ్ణి అమృతస్య పుత్రాహ అన్నాడు. అంటే నీవు అమృతలోకంలో నుంచి వచ్చావు, నీకు చావు లేదు. చావు లేదంటారేమిటి, ఎన్నో మరణాలు సంభవిస్తుంటే అంటే చొక్కాలు మారినట్టుగా మనం ధరించిన వస్త్రాలు మనం మార్చుకున్నట్టుగా ఈ ఆత్మ ఈ దేహం అనేటువంటి వస్త్రాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిందే తప్ప అఖండము చిరంతనము అచ్యుతము అనంతము అనాహతము పూర్ణము ధవళము తరళము సరళము అచ్చము సత్యము అయినటువంటి ఆత్మ ఎక్కడా అది మార్పు చెందటం లేదు. ఈ మార్పు చెందని అఖండ ఆత్మ ఎన్నెన్ని దేహాలో ధరించవచ్చుగాక, ఎన్నెన్ని జన్మలో ఎత్తి ఉండవచ్చుగాక, ఎన్నెన్ని ప్రవృత్తులతోనూ తమ జీవయాత్ర సాగించి ఉండవచ్చు కాక, కాని ఒక పరమాత్మతో కూడి సంచారం చేసినటువంటి మనబోటి వారమందరం ఏం చెయ్యాలి అన్నదే ప్రధానమైనటువంటి కర్తవ్యం మన ముందు. ఆ కర్తవ్యానికి స్వామి అనేకమైనటువంటి మార్గాలు ఉపదేశనం చేశారు, అలాగే అనేకమైనటువంటి సందేశాలు కూడా స్వామి ఇచ్చారు. వాటన్నింటికంటే ముందు స్వామిని అధ్యాత్మ అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తొలినాళ్లలో స్వామి ఇచ్చిన సమాధానం ఒక్కటే, ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి రండి అని. ప్రవృత్తి మార్గము అంటే ప్రాపంచిక మార్గము అని అర్థం. ప్రపంచంలో నేను ఇచ్చేశాను నాకేమొస్తుంది, ఏం చేస్తే నాకేమొస్తుంది, లేదా నేను అది చేశాను ఇది చేశాను ఇది చేసినందువల్ల ఈ లాభాన్ని నేను పొందగలిగాను అనేటువంటి కార్య కాల కారణ కర్తవ్య అనబడేటువంటి ఈ నాలుగు అంశాలతో ముడిపడి ఉన్నదంతా ప్రవృత్తి మార్గమే. నేను దానం చేశాను ఆనందం కలిగింది, యజ్ఞం చేశాను 10 మందిని ఒక చోట కూర్చగలిగాను, కలిగిన వారందరూ నలిగిన వారిని కాపాడుకునే దిశగా నేను మహత్తరమైనటువంటి కార్యకలాపాలు చేశాను, ఇదంతా కూడా ప్రవృత్తి మార్గమే. ప్రవృత్తి మానసికమైనటువంటిది, నివృత్తి హృదయగతమైనటువంటిది. మానవుడికి ఈ రెండూ కూడా ఉన్నాయి, మనస్సు హృదయము. ఇందాకన్నామే హృదయము అంటే ఏమీ లేదు అని. ఆ ఏమీ లేదు అంటే ప్రత్యేకంగా కనపడేది కాదు అని. కాని మనస్సు అంటే అనుభూతిగా అనుభవంగా సుఖంగా దుఃఖంగా కష్టంగా నిష్ఠూరంగా విచారంగా ఏదైతే అనిపిస్తున్నదో ఇదంతా కూడా మనస్సుకి సంబంధించిన విచారణ గనక సత్యసాయి భగవానుడు మనకి ఏం చెప్పారు అంటే, ఈ ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళండి, దేహభావనలో నుంచి దేహాత్మ భావనలో నుంచి ఆత్మగతమైనటువంటి ఒక విషయం వైపు, ఒక సంగతి వైపు అడుగులు నెమ్మది నెమ్మదిగా వేయండి. ఆ వేయటానికి వైదాంతిక భూమికలో ఇప్పటిదాకా వచ్చినటువంటి అనంతకాల మహాప్రవాహంలో ఎన్నెన్నో మార్గాలు, ఎందరెందరో సత్పురుషులు కూడా మార్గోపదేశనం చేశారు. ఆ కాలగమనంలో విలువలు మారి, అవసరాలు మారి, ధర్మాలు మారి, అది కూడా రూపాంతరీకరణం చెందుతూ వచ్చింది. ఈ ఆధునిక సమాజంలో, అంటే మనం ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ సమకాలీనమైనటువంటి కాలంలో అనేక ప్రశ్నలు, ఒకటి రెండు కాదు, ప్రతిదీ ప్రశ్నే, ప్రతిదీ సందేహమే, ప్రతిదీ శంకే, దేనిని నమ్మటానికి వీలులేని ఒక మనోస్థితి ఏర్పడిన కాలంలో సత్యసాయి భగవానుడు ఈ సర్వమార్గాల అంతర్వాహిని ఏదైతే ఉన్నదో దానిని ప్రేమగా, సేవగా ఉపదేశనం చేస్తూ వచ్చారు. అలా గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది అని, ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి మనం నెమ్మదిగా వెళ్లగలుగుతాం. అయితే ఇది తర్వాతి తరానికి అర్థం కాలేదు. మళ్లీ సత్యసాయి భగవానునే ఇదే ప్రశ్న వేసినప్పుడు, ఏం లేదు బంగారు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి రండి, దాని పేరే అధ్యాత్మ అన్నారు. ప్రభావం అంటే తల్లి గర్భాలయంలో ఉన్న మనందరం కూడా ఏ ప్రభావానికి లోను కాకుండా మాతృమూర్తి ఏ శ్వాసను పీల్చిందో దానిని మనదిగా, ఏ ఆలోచన చేసిందో ఆలోచన మనదిగా, ఏమి సంకల్పించిందో దానిని మన శక్తిగా, ఏ విచారధారలో తన మనస్సుని నిమగ్నము లగ్నము చేసిందో అదంతా మనదిగా భావిస్తూ మమేకమైనటువంటి ఒక నికామ స్థితిలో తల్లి గర్భంలో మనందరం కూడా 9 నెలలు ఉన్నవాళ్లమే. కాని మంత్రసాని బొడ్డుగోసిన మరుక్షణమే తల్లి గర్భంలో నుంచి బయటపడగానే ఆకలి, దాహము, కోరిక, కామన, చింత ఇవన్నీ కూడా ఏర్పడి జీవుణ్ణి నెమ్మదిగా ఒక ప్రభావానికి లోను చేసింది. ఆ ప్రభావం కేవలము ప్రకృతిపరమైనటువంటిది. సుఖమున్నదా, దుఃఖమున్నదా, ఆనందమున్నదా, సంతోషమున్నదా, వీటన్నింటికీ కూడా మూలతత్వ విచారం గనక చేసినట్లయితే మనసంటూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి. మనసుని గనక అమనస్కం చేయగలిగితే, హృదయస్థానం వైపు నడిపించగలిగినట్లయితే, ఆ హృదయస్థానంలో ఏమున్నదంటే శాంతి ఉన్నది, సంయమనమున్నది, నిశ్శబ్దమున్నది, నికామమున్నది, నికేతనమున్నది, నిరంజనమున్నది, నిశ్శబ్ద స్థితి నుంచి నిశ్చల స్థితి ఉన్నది, ఒక నిర్మోహ స్థితి ఉన్నది. ఇదంతా ఎక్కడ ఉన్నది అంటే ఒక ఆంతరంగికమైనటువంటి భావనా భూమికలో నిలకడ చెంది ఉన్నది గనక ప్రభావంలో నుంచి స్వభావంలోకి రమ్మన్నారు. ఇది అర్థం కాలేదన్నారు. అన్నవాళ్ళం మనమే, స్వామి ప్రవృత్తి నుంచి నివృత్తి అన్నారు, కొంత అర్థమైంది. ప్రభావం నుంచి స్వభావం అన్నారు, ఇంకాస్త అర్థమైంది. కానీ పూర్తిగా మాత్రం అర్థం కాలేదంటే మానవుడు మానవుడుగా జీవించగలగటమే అధ్యాత్మ. అంటే అనేకమైనటువంటి జన్మలు ఎత్తి వచ్చిన మనం, ఇంకా రెసిడ్యువల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ మనలో ఉన్నాయి. అసూయలున్నాయి, ద్వేషాలున్నాయి, పగలున్నాయి, అసమానతలున్నాయి, క్రోధం ఉన్నది, మోహమాత్సర్యాలు ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. వీటన్నింటికంటే దంభము ఎక్కువ ఉన్నది, ప్రగల్భం ఎక్కువ ఉన్నది. వీటన్నింటినీ కూడా సవరించుకోకపోయినట్లయితే జీవుడి యొక్క అధ్యాత్మ ప్రస్థానం తేలికగా కొనసాగదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. అధ్యాత్మ అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ విష్ణులోకానికో కైలాసానికో ప్రయాణం చేయటం మాత్రం కాదు. అధ్యాత్మ అంటే మానవుడు తనలో ఉన్నటువంటి మాధవత్వాన్ని ఎరిగి ఆ మాధవీయమైనటువంటి స్థాయిలో మానవ జీవితాన్ని పరవళ్లు తొక్కిస్తూ ఆనంద సందోహంగా నడిపిస్తూ చల్లని నెమ్మదైనటువంటి నిస్తంద్ర మందరంగా గంభీరంగా సాగేటువంటి ఒక సెలయేరు వలె ప్రసన్నత పారమార్థికతతో కూడినటువంటి దివ్య జీవన గీతికగా గనక సాగించగలిగితే దాని పేరు అధ్యాత్మ. ఆ అధ్యాత్మలో దానాలున్నాయి, జపాలున్నాయి, తపస్సులున్నాయి, ధ్యానాలున్నాయి, యోగాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఏమీ లేనటువంటి, కానీ అన్నీ ఉన్నా కలిగేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏదైతే మన అంతరంగంలో ఉన్నదో దాన్ని ఒక యాగంగా, ఒక యోగంగా పూర్ణమానస చిత్తులమై గనక మనం సాధించుకోగలిగినట్లయితే అది యోగభూమిక. కనుకనే సత్యసాయి భగవానుడు మనని దివ్యాత్మస్వరూపులారా అని సంబోధించటంలోనే పరమాత్మకి, ఈ కనిపిస్తున్న దివ్యాత్మకి అభేదాన్ని చెప్పారు. ఎందుకనే అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆదిత్య కిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి బయటకొచ్చేటువంటి సుషుమ్నా కిరణాలు ఎట్లాగైతే చందమామ నుంచి చంద్రుడి నుంచి భిన్నం కావో, పరమాత్మ నుంచి ప్రాదుర్భవించినటువంటి ఈ మహాజీవకోటి కూడా పరమాత్మ కంటే భిన్నం కాదు. ఎవరికి కాదు అంటే ఎరుక కలిగిన వాడికి కాదు, ఎరుక లేనివాడికి భగవంతుడు వేరు మనము వేరు అనేటువంటి భావన. అయితే భగవంతుడు వేరు కాదా అంటే వేరు కాదు. తల్లి తనువుని పంచుకని తెంచుకని పుట్టినటువంటి బిడ్డ ఎట్లా అభిన్న అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ స్థాయిలో ఉంటారో అలాగే పరమాత్మకి జీవాత్మకి నిజానికి ఎట్టి తేడా లేదనేటువంటి భావనా భూమికలో నుంచి సత్యసాయి భగవానుడు దివ్యాత్మ స్వరూపులారా మీరు ఎరగండి, మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. కాకపోతే ఆ దివ్యాత్మ యొక్క స్పృహ కలగాలి అంటే మీలో ఇంకా మూడు పార్శ్వాలున్నాయి. ఒకటి దానవత్వము, రెండవది దీనత్వము, మూడవది మానవత్వము. ముందుగా దానవత్వాన్ని వదిలిపెట్టాలి. అరిషడ్వర్గాలన్నీ కూడా దానవత్వానికి సంబంధించినవే. అరిషడ్వర్గాలను జయించమని ప్రతి వేదాంతి చెప్తాడు. కానీ జయించటం ప్రధానం కాదు, జయించిన ఇంద్రియాలతో జీవించగలగటం ప్రధానం. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలని తపస్సు చేత, స్వాధ్యాయం చేత, సద్గోష్ఠి చేత, సదాచారం చేత, సమ్యక్ సంకీర్తన చేత, సత్సంగం చేత, సత్సాంగత్యం చేత ఏ రకంగానైనా ఇంద్రియాలను సాధించవచ్చును, జయించవచ్చును. కానీ జయించిన వాటితో జీవించటం ప్రధానం కనుక అది అధ్యాత్మ గనకనే సత్యసాయి భగవానుడు ముందుగా మనలో ఉన్నటువంటి దానవత్వాన్ని మనం వదిలిపెట్టాలి. ఆ దానవత్వ గరిమని దాటకుండా, ఆ భూమికని దాటకుండా అధ్యాత్మలోకి మనం ప్రవేశించిన కొంత అర్థమైనట్టుగా ఇంకా తెలియవలసిందేదో ఉన్నట్లుగా అనిపిస్తుంది, లేదా అహంకారం చేత అన్నీ నాకు తెలుసని కూడా అనిపిస్తుంది. ఇది మనస్సు చేసేటువంటి ఒక వింత గారడి. ఆ మాయాజాలంలో నుంచి బయటపడి దానవత్వాన్ని నెమ్మది నెమ్మదిగా ఒక మార్గంలో గనక ప్రవేశించి అందరితో సంయమనంగా సహజీవన సౌందర్యంతో జీవించగలిగినట్లయితే దానవత్వం నెమ్మదిగా మాసిపోయి సమసిపోయి దీనత్వం వైపు మన మనస్సు వెళుతుంది. మానవుడు అన్నీ ఉన్నా దీనుడే. చాలా కోట్ల రూపాయలున్నటువంటి ఒక సంపన్నుని దగ్గరకు వెళ్లి మీకు సంతృప్తిగా ఉన్నదా మీ జీవితం అని అడగండి. ఎంతో కష్టపడి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించాను, దైవానుగ్రహం నా ఎందు అంతగా ఉన్నట్టు లేదు, నా తెలివితేటలకి ఇంకా 200-300 కోట్లు సంపాదించవలసిన వాణ్ణి నేను అంటున్నాడు. అంటే ఏమవుతున్నది, ప్రాపంచికమైనటువంటి లౌకిక భౌతిక సంపదలు అన్నీ మన కైవసమై ఉన్నా ఆనందం లేదు, శాంతి లేదు, హాయి లేదు, ప్రసన్నత లేదు, ఆహ్లాదం లేదు. ఎందుకని లేదు? ఎందుకని లేదంటే తృప్తి లేదు గనక. తృప్తి అనేది గనక ఒక్కటి ఉన్నట్లయితే ప్రతిరోజువారీ సంపాదించుకుంటూ ఆ కూలి డబ్బులతో తనకున్నటువంటి ప్రదేశంలో తాను ముడుచుకొని పడుకొని మళ్లీ తెల్లవారి కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి ఆ పరిధీనుడు ఈ సంపన్నుడి కంటే నా దృష్టిలో 200,000,000,000,000,000 కోటీశ్వరుడు. వాడు గొప్పవాడు. వాడు రేపుని ఆహ్వానిస్తున్నాడు, ఇలాగే ఉంటే చాలనుకుంటున్నాడు, ఈ మాత్రం నడిస్తే చాలనుకుంటున్నాడు. కానీ సంపద ఉన్నవాడు అట్లా అనుకోవటం లేదు. నా తర్వాత రాబోయేటువంటి 20 తరాల వరకు నేను దీనిని సంపాదించాలి అంటున్నాడు అని మార్గాన్ని, తప్పు మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. కనుక దివ్యత్వాన్ని అతడు అనుభవించే అవకాశం లేదు. దానాలు చేస్తాడు, చందాలిస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, ఏదన్నా మంచి పని అంటే డబ్బు జేబులో నుంచి తీసిస్తాడు. కానీ దాన్ని అహంకారాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆనంద స్పర్శని మాత్రం వాడు అనుభవించలేడు. మరి ఆనందం ఎక్కడ ఉన్నది? ఈ దీనత్వాన్ని గనక దాటగలిగినట్లయితే, చేయి చాపటం గనక ఆపగలిగినట్లయితే, అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క ప్రత్యేకత ఈ అవతారంలో ఇమిడి ఉన్నటువంటిది ఏమంటే, మీ చేయి భగవంతుని ముందు కూడా చాచకండి, అడగందే అమ్మైనా పెట్టదనే ముసుగు వేసుకోకండి. మీ అవసరాలేమిటో పరమాత్మకు ఎరుకే. మీ అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి మీ తాహతును బట్టి, సన్నివేశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి పరమేశ్వరుడు కరుణిస్తూనే ఉంటాడు. దానికై మీరు ప్రత్యేకంగా చేయి చాపవలసిన పని లేదు అన్నారు. కనుక ఈ దానవత్వాన్ని దీనత్వాన్ని గనక దాటగలిగినట్లయితే అదుగో అప్పుడు మనం మానవులం కాగలుగుతాం. 1978 ప్రాంతం, కుప్పా బైరాగి శాస్త్రి గారు స్వామి ఇంటర్వ్యూ రూంలో ఉన్న సమయంలో ఎవరో భక్తులు స్వామి ఆ రోజు ఉపన్యాసంలో చెప్పిన కొన్ని మాటలు ఆనందం కలిగించినాయని స్వామికి వారు విన్నవిస్తూ, స్వామి జీవోడి గాడ్ కి ఇవాళ మీరు చెప్పినటువంటిది చాలా ఆనందం కలిగింది, జనరేటరు వాడే, ఆర్గనైజరు వాడే, డిస్ట్రాయరు వాడే, ఈ మూడు కలిపితే జీవోడి గాడ్ కదా స్వామి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ అనుకూలం మన తెలుగు పదాలకి లేదే, ఎట్లా స్వామి? అవును, ఇంతకీ మానవ అంటే ఏమిటి స్వామి అని అడిగారు. సర్వపూర్ణ ప్రజ్ఞామూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడు ఒక్క సెకండ్ కూడా తటపటాయించలేదు. ఏమన్నారంటే, మా అంటే కాదు, నవా అంటే కొత్త. మా నవా, నువ్వు కొత్త కాదు కుప్పా బైరాగి శాస్త్రి, ఎందుకంటే నీవు సనాతనుడివే, ఇప్పుడు సనూతనుడిగా కనిపిస్తున్నావు. నీవు అనంతకాలం నుంచి నీవు ఉన్నవాడివే, కాని అప్పుడెప్పుడో ఉండి ఇప్పుడు లేకుండా లేవు. అంటే నీవు ఏ ఆత్మగా అనేక కాలాలలో అపరిచ్ఛిన్నంగా ఉన్నావో, అఖండంగా ఉన్నావో, ఎక్కడా విడిపడి లేవో, అదే నీవై ఈరోజు దేహంగా కనిపిస్తున్నావు. కనుక మానవ శబ్దానికి అర్థం ఇది అన్నప్పుడు బైరాగి శాస్త్రి గారు తన భుజాన తగిలించుకున్న సంచి పక్కన పెట్టి, స్వామి పదనమస్కారం చేసుకోవచ్చునా అని అనుగ్రహిస్తే, అవునులే, పదనమస్కారం అయింది, ఇక పాదనమస్కారం చేసుకో అన్నారు బంగారు. అది పదనమస్కారం అంటే మనం పదాలని చాలా జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే వాక్కు అగ్నిస్వరూపం గనక. తర్వాత అధ్యాత్మ విచారణలో ఎంటర్టైన్మెంట్కి చోట్లేదు, ఎన్లైటన్మెంట్ జరిగేటువంటి స్థాయికి రావాలి మనం. ఎంతకాలం మనం మిరకిల్స్ చెప్పుకుంటాం, ఎంతకాలం స్వామి యొక్క ప్రాక్సిమిటీని నాకు ఇలా లభించిందని మనం చెప్పుకుంటూ ఉంటాం, అది స్వీయమైనటువంటి ఒక పరిధిని దాటి జీవుడు గనక అంతరంగ స్పర్శలో గనక ప్రపంచం వైపు అడుగు వేయగలిగినట్లయితే ఆ గడిపిన జీవితానికి, ఆ పొందినటువంటి అనుభూతికి ఒక ప్రత్యేకత, ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక గాంభీర్యము ఏర్పడుతుంది. గనక ఈ మానవత్వ పరిమళాన్ని మనం అనుభవించాలి. మానవుడుగా పుట్టటం అనేటువంటిదే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు కృష్ణ భగవానుడు. అనేక జన్మలు ఇటువంటివి ఎన్ని ఎత్తి వచ్చామో, ఇదిగో ఈ జన్మలో మాత్రం రాపిడి పరమాద్భుతంగా జరిగింది. ఎవరితో రాపిడి? ఇందాక మీరు చదివిన రుద్రుడితో రాపిడి జరిగింది, ఇందాక మీరు పాడిన గణేశుడితో రాపిడి జరిగింది. సర్వదేవి దేవతా స్వరూపాతీతమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య భావనతో రాపిడి జరిగింది. రాయి రాయి రాపిడి గనక ఉంటే పుట్టవలసింది జ్ఞానాగ్ని మాత్రమే. ఆ జ్ఞానాగ్ని రవ్వలో నుంచి మన మనోభూమికలో ఏర్పడేటువంటి అనేకానేకమైన వికారాలు, అనేకానేకమైనటువంటి భావనలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు అన్నీ కూడా దగ్ధమైపోవుగాక. ఎప్పుడైతే అవి దగ్ధమవుతాయో కాలవలసినవన్నీ కాలిపోతే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అనుభవాన్ని పొందాలి, అనుభూతిని చెందాలి, విభూతిని చిందించుకోవాలి, ఆ విభూతిని పట్టుకోవాలి. ఆ విభూతి స్థాయే ఇది పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ. అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. నారాయణుణ్ణి అన్వేషించడం కోసం ఈ బృహత్తరమైనటువంటి, మహత్తరమైనటువంటి, పూర్ణమైనటువంటి సర్వేంద్రియ సంగమంగా ఈ దేహం మనకు పరమాత్మ అనుగ్రహించాడు. అందుకనే వేదాంత భూమికలో శరీరమాజ్యం ఖలు కర్మసాధనం, శరీరమాజ్యం ఖలు ధర్మసాధనం అంటారు. ధర్మలతో కూడిన కర్మలు, కర్మలతో కూడినటువంటి ధర్మాన్ని మనం ఆచరణాత్మకం చేసుకోవాలి. అలా చేసుకోకపోయినట్లయితే అనేకమైనటువంటి జీవులు ఈ ప్రపంచంలో పుట్టినై కొన్నాళ్లు ఉంటాయి, కొన్నాళ్లు కాలగర్భంలో కలిసిపోతాయి. మానవుడు కూడా అలాగే పుట్టి మెట్టి గిట్టినట్లయితే ఈ జన్మకు సార్థకత లేదు. గనక ఏం చెయ్యాలి? మనలో ఉన్నటువంటి నారాయణుణ్ణి మనం వెతుక్కోవాలి. 33,000 సంకీర్తనలు శ్రీవెంకటేశ్వరుడి మీద, అనమాచార్యుల వారు రాసి జీవన చరమాంకంలో అలసిపోయినప్పుడు ఏమన్నాడు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. యా అక్కడున్నావు ఇక్కడున్నావు, నిన్నే హరి అన్నాను, నిన్నే శివుడు అన్నాను, నిన్నే ఫలానా అన్నాను, అసలు నిన్ను జీవుడు అన్నాను, కాని ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్నకి మాత్రం నాలో ఉన్నావన్నటువంటి సమాధానాన్ని నేను పొందగలిగాను. అది ఎప్పుడు? అంత కథ అయిపోయిన తర్వాత. అందుకని మనం జీవన చరమాంకంలో 70 ఏళ్లు 80 ఏళ్లు ఇక్కడేం పని లేనప్పుడు, ప్రాపంచిక కార్యకలాపాలు కొనసాగించని ఒక దుస్థితిలో పరమాత్మని తలుచుకోకూడదు. దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అతి బాల్యంలో నుంచి పరమాత్మ యొక్క భావనలోకి గానము చేత, ధ్యానము చేత, జ్ఞానము చేత, యోగము చేత, అనేకమైనటువంటి మహాత్ముల యొక్క ప్రవచన శ్రవణం చేత, మననం చేత, నిధిధ్యాసనం చేత వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఆ చేసుకోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి రంగము పరమోత్కృష్టమైనటువంటి పూర్ణరంగం ఇది. ఇక్కడికి వస్తే ఇక రెండవ పార్శ్వాన్ని తడుముతూ సంబోధించింది, మూడు అయిపోయినాయి, దానవత్వమైంది, దీనత్వమైంది, మానవత్వమైంది, అన్ని పోగా మిగిలింది దివ్యత్వమే. కాబట్టి మనందరినీ కూడా సత్యసాయి భగవానుడు దివ్యాత్మస్వరూపులుగా చూశారు. మనం సత్యసాయి భగవానుని కాసేపు మనిషిగా, కాసేపు ఈశ్వరమ్మ కొడుకుగా, కాసేపు పుటపర్తి బాబాగా, అనేక రకాలుగా స్వామి అన్నట్లుగా అనేక స్థితులలో అనుభవించామే కాని సత్యమైనటువంటి స్వామి యొక్క స్థితిని అందుకోకుండానే మన సాధన సాగుతూ ఉన్నది. స్వామిని అందుకోవాలి, చెందించుకోవాలి. ఎలా ఉండాలి అంటే నేను దేహాన్ని మాత్రమే కాదన్నటువంటి భావనలో ఉండాలి. ఆపై ప్రేమాత్మస్వరూపులారా, ఈ ఆత్మకి వికారం లేదు, ఈ ఆత్మకి ఏ రకమైనటువంటి భావన లేదు, ఏమున్నదయ్యా, అచలము అద్వితీయము అయినటువంటి అద్వైత స్థాయిలో ఏదైతే ఉన్నదో దాని పేరు మాత్రమే ఆత్మ గనక. నిజానికి శంకర భగవత్పాదులు ఒక్క మాట అన్నారు, ఆత్మ అనేటువంటి దానికి విచారణ చెప్తూ ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు. ఏమీ లేదు అంటే ఏమీ లేని దాన్ని గురించి ఎలా పట్టుకోవటం, ఏమీ లేని దాని గురించి ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుకోవటం అంటే, ఆత్మ ఏమీ లేదు అనేటువంటి దాని అర్థం ప్రత్యేకంగా లేదు, ఉన్నదంతా ఆత్మే అని దాని అర్థం. ఈ సర్వం కల్విదం బ్రహ్మ, అదే ఇది. దేనిని చూడాలని అనుకుంటున్నావో అదే ప్రకృతిగా, అదే జీవుడుగా, అదే జగత్తుగా, అదే జగన్నాయకుడుగా, అదే సర్వంగా కనిపిస్తున్నది గనక ఈ కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య హేళగా, ఖేళగా, లీలగా కనిపించూ దాని దర్శనం మనం చేస్తూ ఉండాలి. అందుకనే సత్యసాయి భగవానుడు ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి దానిని పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆవిష్కరిస్తూ ఒక మాట అన్నారు, మీరేమో దేవుడు వేరు నేను వేరు అనుకుంటూ జీవితం గడిపేస్తారు, దేవుణ్ణి ఆ పటంలో బంధించేసి నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు నేను వేరంటారు. దేవుడేమంటున్నాడంటే త్వమేవాహం న సంశయః, నీకు నాకు ఏం తేడా లేదు, నీవే నేను, యు ఆర్ మీ అండ్ ఐఆమ్ యూ, నేనే నీవుగా ఈ ప్రపంచంలో ఉన్నాం. ఆ నేను మేను కాదు, ఈ ఆత్మ పరమాత్మల యొక్క సంగమ స్థలి ఈ జీవన క్షేత్రం కాబట్టి ఇక్కడ పరిపూర్ణమైనటువంటి మానవతావాదంతో జీవించగలిగితే ఆ ప్రేమాత్మని నీవు అనుభవించగలవు అని సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి దానిని స్వామి ఒక అందమైనటువంటి పద్యంలో చెప్పారు. చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. కాబట్టి ఏ సత్యాన్ని గురించి నేను చెప్తున్నానో అది మీకంటే భిన్నం కాదు, ఏ దేనిని మీరు భిన్నంగా చూస్తున్నారో అది అభిన్నమై మీ ఎందున్నది. కనుక ఈ అభిన్నమైనటువంటి అద్వైత స్థితిలో గనక మీరు దర్శనం చేయగలిగినట్లయితే ప్రేమాత్మ స్వరూపులై దివ్యాత్మ స్వరూపులై ఉండగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే, ఈ ప్రపంచంలో ఒకడు మరొకడికి సాయం చేసే స్థాయి నుంచి ఒకడు మరొకడికి సేవ చేసే స్థాయికి ఎదగండి. ఆ సేవలోనే ఒక పరిపూర్ణత ఉన్నది, అది మహాయోగం ఉన్నది. సర్వ జీవులలో ఉన్నటువంటి జీవాత్మని స్పృశించగలిగినటువంటి ఒక సౌభాగ్య రేఖ దాని యందు ఇమిడి ఉన్నది గనక, జ్వాజ్వల్యమానమై జ్వాలాతోరణమై దీపమాలికై పూర్ణిమామాలికై వెలుగొందుతున్నటువంటి అఖండమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ అమృత వృష్టి మనందరినీ కూడా నడిపించుగాక. స్వామితో ఉన్నందుకు, స్వామితో జీవించినందుకు, స్వామిని దర్శించుకున్నందుకు, స్వామి యొక్క పరమ పవిత్ర పూర్ణ దేహాన్ని తాకినందుకు, స్వామి యొక్క భావనలన్నీ ఆకళింపు చేసుకోగలిగినందుకు మనము ముందు ఆదర్శప్రాయంగా జీవించాలి. మరొకరికి మార్గబోధనం చేసే కంటే ముందు ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ గనక వెళితే భ్రమర కీటకన్యాయ విశేషంతో చిన్న పురుగు ఒక తుమ్మెద తీసుకొచ్చి దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఝంకారం చేస్తూ ఉంటే ఈ చిన్న పురుగు కొన్నాళ్లలో తుమ్మెద ఎట్లా అయిందో అట్లాగే ఒక భక్తి నిండినటువంటి భక్త హృదయం కూడా పరమేశ్వరుడి యొక్క సమ్యక్ సంకీర్తన లహరిలో అది అనేకమైనటువంటి మునకలు వేస్తూ దానిలో ఆ లహరీ విహారం చేస్తూ మనస్సంతా ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మాటలన్నీ ఆగిపోయి మౌనం వెలిగినప్పుడు, తమస్సంతా నశించి తపస్సు వెలిగినప్పుడు, దేహాత్మభావన మరగిపోయి ఆత్మభావన ప్రకాశమానం చెందినప్పుడు ఆ ఎరుక, ఆ స్పృహ, ఆ స్పర్శ అద్వితీయమైనటువంటి అధ్యాత్మ భూమికగా మనకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం మనకి సంపూర్ణంగా అనుగ్రహించాలి. అది ఎప్పుడూ కూడా సాయి దివ్యమైనటువంటి మహాపరినిర్వాణ అనంతరం జరుగుతున్నటువంటి సార్వత్రికమైనటువంటి కార్యకలాపాల అన్నింట్లలో కాస్త అలసత్వాన్ని వెనకడుగు వేసినటువంటి మనందరం కూడా మళ్లీ ఒక ఉద్దీపనం చెందవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతవరకు స్వామిని చూడని వారికి ఈవేళ స్వామికి, స్వామి అంటే ఒక సీడీ దిక్కైంది, ఓ పుస్తకం దిక్కైంది, ఎవడో చెప్పిన అనుభవం మన అనుభవంగా ఆనందపడుతున్నాం. ఇది జరగరాదు. పరమేశ్వరుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ ఆంతర్యాన్ని తొలగించుకొని, మనం అనుకునేటువంటి తేడాని తొలగించుకొని పరమేశ్వరుణ్ణి ఎవరికి వారే గనక హృదయస్థానంలో నిలుపుకోగలిగినట్లయితే, ఒక్క మాట, సత్యసాయి భగవానుడి కంటే ముందు వచ్చిన ఏ అవతారం కూడా సత్యసాయి భగవానుడు చేసినంత విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం వాంగ్మయం మీద చేయలేదు, ఎవరూ చేయలేదు. వారి చుట్టూ వాంగ్మయం ఏర్పడిందేమో, కానీ అంతకుముందు అప్పటికే ఏర్పడినటువంటి దాని మీద వ్యాఖ్యానం చేసినటువంటి అవతారాలు లేవు. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారికి జరిగిన సంవాదమే యోగవాసిష్టమైంది. అంటే రాముడు విన్నాడు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ 700 శ్లోకాలలో భగవద్గీతని అన్నాడు. ఆ తర్వాత సత్యసాయి భగవానుడు అన్నాడు, విన్నాడు, కన్నాడు, అనిపించాడు, వినిపించాడు. కనుక ఇది పరిపూర్ణమైనటువంటి అవతారం. మనం చాలా గొప్ప అదృష్టవంతులం. ఎందుకంటే ఒక అవతార పురుషుడు యొక్క ఆ అవనీ సంచార కాలంలో మనం కూడా ఆ గాలిని పీల్చాం. ఆ పుడమి తల్లి యొక్క దివ్యమైనటువంటి పవిత్ర స్థానంలో మనం నిలబడ్డాం. దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేశాం. దివ్యమైనటువంటి వాక్కులన్నీ కూడా మనం స్వయంగా విన్నాం. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఆకర్ణాయత సత్యనేత్రమై అణిమయోజ్జత్కుండల ద్వంద్వ శోభాకీర్ణాంచిత గల్లమై. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ విశుద్ధ చక్రం ఈ ప్రపంచానికి దివ్యోపన్యాస లహరిగా పరిప్లావితం చేసింది. సుందర భ్రూయితమైంది. రెండు కనుబొమల మధ్య ఉన్నటువంటిదే సుందరమైనటువంటి శివాత్మకమైనటువంటి మంగళాత్మకమైనటువంటి అవతారమూర్తి మన అందరి జీవితాలని కూడా చల్లగా, హాయిగా, ప్రసన్నంగా, కళాత్మకంగా, హ్లాదంగా, ప్రహ్లాదంగా, పూర్ణంగా, ఆధ్యాత్మికంగా, ఆనంద రసతుందిలంగా, మహోత్కృష్టంగా, మానవీయంగా, మాధవీయంగా పరిపూర్ణం చేయుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సకల కళాపూర్ణుడైనటువంటి స్వామి యొక్క దివ్య అవతార ప్రభని సర్వ ప్రపంచానికి చాటుతూ, మళ్లీ మనందరం కూడా వెలుగులో వెలుగుతూ, ఆ వెలుగు మన వెలుగుగా మార్చుకుంటూ, ఈ చిన్న వెలుగు పెను వెలుగు పోతనామాచ్యుడన్నట్టుగా ఈ చిన్న ఈవలిగట్టున ఉన్నటువంటి ఈ చిన్న వెలుగు ఆవలిగట్టున ఉన్నటువంటి పెను వెలుగులో ప్రస్థానం చేయుగాక. స్వామి యొక్క అనుగ్రహం మనందరి యందు ఉండాలని, ఈ కుటుంబాలు, ఈ ప్రపంచం, ఈ తరం మాత్రమే కాక రాబోయేటువంటి 21 తరాలు కూడా స్వామి యొక్క ఆరక్షణలో పరిపూర్ణ ఆనందతారక స్థితిని అందుకునే స్థాయి చెందించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ మంగళాశాసనం చేస్తూ సాయిరాం.